గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా మీ యొక్క ప్రార్థన జీవితంలో అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు మొదటి తెసలోనికయలకు వ్రాయబడినటువంటి పత్రికలో 4:7 గురించి మనం కొంత ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడివైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. ప్రభువా, మాకు అవసరమైనటువంటి వాక్యమును మీరు అందించి మా హృదయాంతరంగంలో అది మార్పును కలిగించినట్లుగాను, ఆ మార్పు నిలిచినదై మమ్మలను సరైన మార్గంలోనికి నడిపించినట్లుగాను మాకు సహాయం చేయండి. క్రీస్తునామ మందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి తెసలోనికయలకు వ్రాయబడిన పత్రిక 4:7 ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి తన బిడ్డలగునట్లుగా తన యొక్క ఆహ్వానమును ఆయన అనుగ్రహించున్నాడు. మనిషి దేవుని నుండి దూరం అయిపోయినటువంటి క్షణము నుండి దేవుడు తన ప్రణాళిక చొప్పున పనిచేయొచ్చు. ఆ ప్రణాళికలో భాగంగా తన కుమారుని మన మధ్యకు పంపించి ఆయన యొక్క మరణ పునరుద్ధానముల వలన ఆయన కార్చినటువంటి ఆ యొక్క శిలువ రక్తమునందు నిరీక్షించే ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించేటువంటి ఆ యొక్క ఉచితమైనటువంటి రక్షణను అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు దేవుడు. ఈ విధంగా రక్షణ అనుభవము పొందినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించేటువంటి ఆ యొక్క కృపలలో ఒక కృప ఏమిటంటే, మనము ఓడిపోయినటువంటి వారంగా కాక గెలిచినటువంటి వారంగాను, అపవిత్రులము కాక పవిత్రులముగా మాత్రమే మనము బ్రతుకున్నట్లుగా ఆయన తన కృపను అనుగ్రహించాడు. అయితే ఈ కృపను మనము పొందాలి అని అంటే, దినదినము క్షణక్షణము మనము ఆయనకు మనలను మనము లోబరుచుకునేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఇది చేయకుండగా రక్షణలో నిలిచి కొనసాగటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయము. చాలామంది ఈ యొక్క విషయాన్ని గమనించేటువంటి వారుగా ఉండరు. వారు ఏమనుకుంటారంటే, రక్షణ పొందగానే ఆ సమయంలో మనలో ఉన్నటువంటి ఈ పాపమునకు సంబంధించినటువంటి విషమంతా విరిగిపోయింది, ఆ క్షణము నుండి ఇక నాలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యామోహములనేటువంటివి పూర్తిగా మాటుమాయమైపోయి, అంటే సహజ రీతిగా శరీరములో మనకు ఉద్భవించేటువంటి ఆ యొక్క వ్యామోహాలు అనేటువంటివి అన్నీ కూడా మటుమాయమైపోయి, అప్పటి నుండే మంచిని మాత్రమే చూసి కోరుకొని దానిని మాత్రమే నేను తీసుకునేటువంటి వాడినగా ఉండబోతున్నాను అని అనుకుంటూ ఉంటారు. అయితే వాక్యం సెలవిచ్చేటువంటిది ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్నంతకాలము, ఈ శరీరంలో ఉన్నంతకాలము, ఈ శరీర సంబంధమైనటువంటి పరీక్షలు అనేటువంటివి, ఈ శరీర సంబంధమైనటువంటి శోధనలు అనేటువంటివి మనకు ఎల్లప్పుడూ ఉంటూ ఉంటాయి. నీవు ఎప్పుడైతే ప్రభు యొద్ద నీ యొక్క స్థితిని నీవు గ్రహించుకుని పశ్చాత్తాపపడి ఆయన యొద్ద క్షమాపణను కోరుతావో, అప్పుడు ఆ తప్పిదముల నిమిత్తమై దేవుడు నీ పాపములకు క్షమాపణ అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. ఆ యొక్క పాపములను తుడిచివేసేటువంటి వాడిగా ఉన్నాడు. అప్పటి నుండి నీ యొక్క హృదయాంతరంగంలోనికి పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను గైడ్ చేసేటువంటి విధముగా ఆయన తన క్రియను జరిగించనై ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుందంటే, నీవు అనుమతిస్తేనే పనిచేసేటువంటిదిగా ఉంటుంది. నీవు అనుమతించినప్పుడు అది పనిచేసేటువంటిదిగా ఉండదు. కాబట్టి నీ యొక్క అనుమతి ఉంటే అది పనిచేస్తుంది, నీ అనుమతి లేకపోయినట్లయితే అది పనిచేసేటువంటిదిగా ఉండదు. అంటే నేను బలవంత పెట్టి మరి ఒకటి నీకిష్టం కానటువంటిది చేయించేటువంటి విధంగా అది పనిచేయదు. ఈ విషయమును చాలామంది అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండరు. రక్షణ పొందినటువంటి కొత్తలో చాలామంది తమ యొక్క ప్రార్థన జీవితంలో, వాక్యంలో గడపటంలో, ఇలాంటి వాటిల్లో జాగ్రత్తగా ఉంటున్నటువంటి వారుగాను, క్రమశిక్షణ కలిగి ఉంటున్నటువంటి వారుగా ఉండటం చేత మొదట్లో వీటిని కొంత జయించగలుగుతూ ఉన్నప్పటికీ, రాను రాను వారిలో ఉన్నటువంటి యొక్క భక్తి విశ్వాసములనేటువంటివి తగ్గిపోతూ ఉండటం చేత సరైన ప్రార్థన జీవితమును అలవరుచుకోకపోవటం వలనను, క్రమశిక్షణ లేనటువంటి బ్రతుకును కలిగి ఉండటం చేతను, ఈ విధమైనటువంటి మన యొక్క కృంగుబాటు వలన విశ్వాసంలో ఉత్సాహం అనేటువంటిది, నిరీక్షణ అనేటువంటిది తగ్గిపోవటం వలన మనము వెనుకకు జారిపోయేటువంటి వారంగా ఉండగలము. అప్పటి వరకు మనము శోధనలను జయిస్తూ ఉన్నటువంటి వారమే ఆ తర్వాత శోధనలకు లోబడిపోయేటువంటి వారంగా ఉండగలము. ఈ పరిస్థితులు ఎప్పుడైతే జరగటం ప్రారంభిస్తున్నాయో మనలో రకరకములైనటువంటి భయములు, ఆందోళనలు అనేటువంటివి ప్రారంభమయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఏమిటి, నేను విశ్వాసమని ఈ భక్తి జీవితంలోనికి వచ్చాను, నేను కొంత కాలం బాగానే ఉన్నాను, అయితే నెమ్మదిగా నేను ఇలాగా మళ్ళా వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నానేంటి? మరి ముఖ్యంగా మనము రక్షణానుభవంలోనికి వచ్చినప్పుడు కొన్ని రకములైనటువంటి సమస్యల నుండి మనము బయటపడటం అనేటువంటిది దానికి కొంత సమయం పట్టేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు శరీరాశలు అనేటువంటివి, ఈ నేత్రాశలు అనేటువంటివి, ఈ జీవపు డంబం అనేటువంటిది, వీటికి సంబంధించినటువంటి కొన్ని అలవాట్లు కానివ్వండి, లేకపోతే మన యొక్క ఇష్టాయిష్టములు కానివ్వండి, వాటి నుండి మనము విడుదల పొందటానికి కొంత సమయం పట్టేటువంటిదిగా ఉంటుంది. ఆ విషయాలలో మరి ముఖ్యంగా జాగ్రత్తగా మనము లేకపోయినట్లయితే వాటిలోనికి మరలా వెనుకకు వెళ్ళిపోయి వాటిలోనే ఇక ఉండిపోయే పరిస్థితి సహితము కొందరు విశ్వాసుల జీవితంలో జరిగేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తున్నటువంటిది ఏంటంటే, దేవుడు మనలను ఆ విధముగా ఉండటానికి పిలవలేదు. మరి దేనికి పిలిచాడంటే పవిత్రులుగా ఉండుటకు మాత్రమే ఆయన పిలిచాడు. మరి పవిత్రులుగా ఉండుటకు పిలిచినప్పుడు మనం అపవిత్రులోనికి మరల ఎందుకు వెళుతున్నాం? ఆయన నిన్ను పిలిచినది నీవు పవిత్రుడుగా ఉండవలనని పిలిచినాడు. నీవు చేయవలసిన పని విశ్వసించవలసి ఉన్నది, ఆయన మీద నిరీక్షణ ఉంచవలసినది, ఆయనతో కలిసి నడవవలసి ఉన్నది. అది చేయవలనని ఆయన ఆశించి నిన్ను పిలిచినాడు. అది నీవు చేసినంతసేపు రక్షణలో నీవు కొనసాగేటువంటి వాడుగా ఉంటావు. ఎంతోమంది విశ్వాసులైనటువంటి వారు ఇప్పటి వరకు కొనసాగినటువంటి వారుగా ఉన్నారు. అపోస్తులైనటువంటి వారు, పౌలు ఇలాంటి భక్తులంతా కూడాను వారు మరణము వరకు నమ్మకంగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తు నిమిత్తమై దేనినైనాను ఎదిరించుటకైనను, దేనినైనాను జయించుటకైనను వారు విశ్వాసం కలిగినటువంటి వారుగా, వారి యొక్క బ్రతుకైనప్పటికీ చావైనప్పటికీ క్రీస్తే అనేటువంటి ఆ యొక్క ధ్యేయంతో ముందుకు సాగినటువంటి వారుగా వారు ఉండినట్లుగా మనం చూస్తున్నాము. వారి యొక్క అడుగు జాడల్లో మనము క్రమశిక్షణతో నడిచినట్లయితే మనము సహా ఈ యొక్క జీవితంలో పవిత్రులమై వారెలాగైతే తమ జీవితాన్ని ముగించి ఉన్నారో అదేవిధంగా మనము సహితము ముగించగలిగినటువంటి వారమై ఉంటాము. అది లేనప్పుడు మనము మధ్యలోనే వెనుకకు జారిపోయేటువంటి స్థితిలో ఉండగలము. దేవుని యొక్క ఆహ్వానమును మనం అంగీకరించినప్పుడు కొన్ని విషయములను మనము గుర్తించవలసి ఉన్నది. వీటిలో కొన్ని మనం ఆలోచిద్దాం. ఒకటి ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి శోధన అనేటువంటిది, పరీక్షలు అనేటువంటివి ఎప్పుడూ నీకును నాకును ఉండనై ఉన్నవి అనేటువంటిది మనం గుర్తించాలి. చాలామంది దీన్ని గుర్తించేటువంటి వారుగా ఉండరు. వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, రక్షణ పొందగానే ఇవన్నీ కూడాను మబ్బు మాయమైపోయినట్లుగా మాయమైపోతాయి, ఇక ఆ తర్వాత మబ్బులు మళ్ళీ రావు అనేటువంటి ఆ యొక్క దృక్పథంలో, ఆ విధమైనటువంటి అండర్స్టాండింగ్లో ఉంటూ ఉంటారు. కానీ అది కాదు. వాక్యం సెలవిస్తున్నటువంటిది ఏమిటంటే, ఈ లోకంలో అన్ని రకములైనటువంటి పరిస్థితులు అదే విధంగా నిలిచి ఉండనై ఉన్నవి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అవి ఇంకను జటిలము కానై ఉన్నవి. మన చుట్టూ ఉన్నటువంటి శోధనలు అనేటువంటివి ఇంకా ఎక్కువ కానై ఉన్నవి నీ విశ్వాసి అయిన క్షణము నుండి. అదేవిధంగా నీ లోపల నుండి సహితము హృదయాంతరంగములోని ఆశలు అనేటువంటివి, కోరికలు అనేటువంటివి, ఇవన్నీ కూడాను మనలను క్రీస్తు నుండి దూరపరిచే విధంగా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటూ ఉంటాయి. దానిని ఎదిరించి నిలవలసినటువంటి వారంగా మనము ఉండవలసి, ఇది చాలామంది గమనించేటువంటి వారుగా ఉండరు. సరైనటువంటి అభిప్రాయము దీనిని గురించి కలిగినటువంటి వారుగా ఉండరు. ఇక రెండవది ఏంటంటే, నీవు నడవలసినటువంటిది ఇరుకు మార్గములో ప్రభు యొద్దకు నీ వచ్చినప్పటి నుండి నీవు నడవలసినటువంటిది ఇరుకు మార్గంలో నడవలసినది అని నీవు గుర్తించేటువంటి వాడవిగా ఉండాలి. ఈ మార్గంలో నీవు నడిచేటప్పుడు నీ సిలువను నీవు ఎత్తుకొని నడవలసి ఉన్నది అని నీవు గుర్తించినటువంటి వాడుగా ఉండవలసి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, మనం రక్షణలోనికి వచ్చిన దగ్గర నుండి మన భారములని ఆయన మోస్తాడు కాబట్టి ఇక నేను మోసేది ఏమి లేదు, నేను చేయవలసినది ఏమి లేదు, అంతా దేవుడే నా పక్షంగా జరిగిస్తాడు అనేటువంటి అభిప్రాయంలో ఉంటాడు. దేవుడిని భారమును మోయనై ఉన్నాడు. ఎప్పుడు మోస్తాడంటే, నీవు ఆయన మీద భారమును పెట్టి, నీవు ఆయన మీద నీ చింత యావత్తును పెట్టి, నీవు ఆయనతో విశ్వాసంతో నడవటానికి నీ మార్గములన్నిటినీ ఆయనకు అప్పగించుకొని నీ చిత్తము చొప్పున కాకుండా నీ ఇష్టము చొప్పున కాకుండా ఆయన ఇష్టానుసారంగా నీవు నడుచుటకు ఉపక్రమించినప్పుడు అప్పుడు దేవుడు నీకు సహాయం చేసేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. ఇక మూడవది ఏంటంటే, ఈ జీవితం విశ్వాసం వల్లనే క్రీస్తుకు పరిశుద్ధాత్మకు ఎల్లప్పుడూ మనలను మనము అప్పగించుకునటం వల్లనే సాధ్యమవుతుంది అని వారు గుర్తించేటువంటి వారుగా ఉండరు. విశ్వాస జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడాను మనలను మనము క్రీస్తుకు అప్పగించుకునేటువంటి విధంగా ఉండవలసి ఉన్నది. అంటే మనము ప్రభునందు ఏ పరిస్థితిలోనైనా ఏ సమయంలోనైనా సరే విశ్వసించేటువంటి వారంగాను ఆయన మీద నిరీక్షణ ఉంచి మనము కొనసాగేటువంటి వారంగాను ఉండవలసి ఉన్నది. ఇది నీవు మధ్యలో వదిలేసినట్లయితే ఈ విశ్వాస జీవితం అనేటువంటిది నీకు సాధ్యమయ్యేటువంటిదిగా ఉండదు. నాలుగవది ఏంటంటే, అప్పుడప్పుడు జారటం అనేటువంటిది జరగవచ్చు. విశ్వాస జీవితంలో కొంచెము జారుటం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా మొదట్లో కొద్ది దినములు స్థిరంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత నుండి ఈ జారటం అనేటువంటిది విశ్వాస జీవితంలో అప్పుడప్పుడు గమనించవచ్చు. దీనికి అనేకమైన కారణాలున్నాయి. ఆ కారణాలన్నింటిని గురించి మనం ఇప్పుడు చూడటం లేదు. అయితే ఎప్పుడైతే నీ విశ్వాసంలో వెనుకకు జారావు, విశ్వాసంలో ఉండవలసినటువంటి స్థితిలో నీవు లేవు, నీ ప్రార్థనలో నువ్వు తగ్గావు, నీ భక్తి జీవితంలో నువ్వు వెనుకబడుతున్నావు అని నీ మనసాక్షి నీకు తెలియజేస్తున్నదో, ఆ సమయంలో నీవు వెంటనే అలర్ట్ అయినటువంటి వాడుగా ఉండి నీవు వెంటనే ఆ స్థితి నుండి పైకు లేచి నిలబడేటువంటి వాడుగా, ఇంకనూ జారిపోకుండా జాగ్రత్త వహించేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. అంటే ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ నువ్వు కలిగినటువంటి వాడివై ఉండవలసి ఉన్నదనమాట. వీటి విషయమైనటువంటి సరైన అవగాహన మనుషులలో లేకుండా ఉండటం వలన కొంతమంది విశ్వాసములో జారుతూ ఉన్నప్పుడు కలత చెందేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఆ విధంగా ఉండకుండా ఉండాలనంటే సరైనటువంటి వాక్య సంబంధమైనటువంటి జ్ఞానము నువ్వు నేను కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రభువును వెంబడించేటప్పుడు రక్షణ మార్గంలో రక్షణ జీవితంలో మనం కొనసాగేటప్పుడు మన యొక్క దేవ అనేటువంటిది మన గురి అనేటువంటిది ఒకటి అయి ఉండవలసి ఉన్నది. అదేమిటంటే మనము దేవుని చిత్తానుసారంగా బ్రతుకుట అనేటువంటిది. దేవుని యొద్దకు నీవు వచ్చిన దగ్గర నుంచి నీ యొక్క జీవితమును ఆయనకు అప్పగించుకున్నటువంటి క్షణము నుండి నీ చిత్తం అనేటువంటిది నీవు విడిచిపెట్టేస్తున్నావు. అక్కడ నుండి దేవుని చిత్తమును నీవు వెంబడించుటకు ప్రారంభిస్తూ ఉన్నావు. కాబట్టి ఆ సమయం నుండి నీకేది ఇష్టం అనేటువంటిది అది పక్కన పెట్టాలి. దేవునికి ఏది ఇష్టమైనటువంటిది అనేటువంటి దాని ప్రకారము నీవు నడుచుకునవలసి ఉంటుంది. మనము చిన్న వయసులో ఉన్నప్పుడు మనకు ఇష్టమన్నా లేకపోయినప్పటికీ మన పక్షంగా మన తల్లిదండ్రులు వారు నిర్ణయములు తీసుకునేటువంటి వారుగా ఉంటుంటారు. మనకి ఏది ఎంచుకోవాలో ఆ యొక్క అవగాహన వచ్చే వరకు సైతము వారే మన పక్షంగా నిర్ణయములు తీసుకునేటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయముల చొప్పున నీకు ఆ వయసులో ఇష్టమన్నప్పటికీ లేకపోయినప్పటికీ నీవు వారి నిర్ణయముల చొప్పుననే నడుచుకునేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. రక్షణ అనేటువంటిది కూడా అలాంటిదే. దేవుడు నీ పక్షముగా నిర్ణయములు తీసుకున్ననై ఉన్నాడు ఆ క్షణం నుండి, అంటే నీవు రక్షణ పొందినటువంటి క్షణము నుండి. కాబట్టి ఆ క్షణము నుండి కూడాను దేవుడు తీసుకున్న నిర్ణయములకు నిన్ను నీవు లోపరుచుకొని నీవు నీ జీవితాన్ని కొనసాగించేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. అంతేకాని రక్షణ పొందిన తర్వాత కూడాను నేను నా చిత్తం చొప్పుననే జరిగించుకుంటాను అని నీవు అనుకున్నట్లయితే అది సరైనటువంటి రక్షణ జీవితంగా కొనసాగదు, సరైనటువంటి విశ్వాస జీవితంగా అది కొనసాగేటువంటిదిగా ఉండదు. రెండవది ఏంటంటే, దేవునిని మహిమపరచినట్లు నీ బ్రతుకును ఆత్మ ఆధీనములో ఉంచుకుంటాం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. ఆత్మ యొక్క ఆధీనములో నిన్ను నీవు ఉంచుకోవాలి అని అంటే దేవుని మాట వినేటువంటి వాడుగానే ఉండవలసి ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందో అది నీకు తెలిసినటువంటిదై ఉండాలి. దేవునితో నీవు సరైన సంబంధం కలిగినటువంటి వాడుగా ప్రార్థనా జీవితములో వాక్య పఠనములో మెలకు కలిగినటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. కొంతమంది వాక్యము చదవటం విషయంలో ఏదో న్యూస్ పేపర్ చదివినట్లుగా హెడ్లైన్స్ చూసినట్లుగా చూసేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. ఇక ప్రార్థన విషయానికి వస్తే ఆ రోజు సాయంత్రం ఉదయము ఈ విధంగా ఎంతో కొంత సమయం పెట్టుకొని ప్రార్థన చేయాలంటే ఎక్కడ సాధ్యమవుతుందండి? మాకు మా పనులు మాకున్నాయి, మా ఉద్యోగాలు మాకున్నాయి, మా చదువులు మాకున్నాయి, మేము చేయవలసినవి ఎన్నో ఉన్నాయి, ఇదంతా సాధ్యమయ్యేటువంటిది కాదండి అని అనుకున్నట్లయితే నీవు తప్పనిసరిగా పడిపోయేటువంటి వాడుగా ఉంటావు. విశ్వాస జీవితంలో నిశ్చలంగా ఉండి కొనసాగేటువంటి వాడుగా నీవు ఉండలేవు, ఇది గ్యారంటీ. ఎందుకంటే చాలామంది భక్తులైనటువంటి వారు తమ ప్రార్థన జీవితమును సరైనటువంటి విధంగా కాపాడుకుని పోవటం వలన వారు ఒకనొక సమయం వచ్చేటప్పటికి ప్రభు చేత బాగా వాడబడుతున్నటువంటి వారే, వాడబడినటువంటి వారే వారు తప్పటడుగు వేయటం అనేటువంటిది జరిగినది. వారు వేసినటువంటి ఆ చిన్న తప్పటడుగు, ఒక్కసారి వేసినటువంటి ఆ తప్పటడుగు వలన అనేకులకు ఆటంకబండగా అయిపోయారు, క్రీస్తునామమును బహు దూషణపాలు చేసినటువంటి వారుగా అయిపోయారు. అందుకనే వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, విశ్వాసములో అతి చిన్న వారికి ఆటంకకరంగా ఉండేటువంటి ఎవరైనప్పటికీ వారు మెడకు తిరుగటరాయి కట్టబడి నడి సముద్రములో ముంచి వేయబట్టం మేలు అని సెలవిస్తున్నది. కాబట్టి మన బ్రతుకులు ఎప్పుడు కూడాను ఎలా ఉండాలంటే దేవునిని మహిమపరిచేటువంటి విధముగా మనము ముందుకు సాగవలసి ఉంటుంది. మన ఉద్దేశము అదే ఉండవలసి ఉన్నది, మన ధ్యేయము అదే ఉండవలసి ఉన్నది. ఈ విధముగా మనము ఆత్మ యొక్క ఆధీనములో మనలను ఉంచుకొని దేవుని మహిమపరచినట్లుగా మన బ్రతుకును సరిచేసుకుంటూ ముందుకు సాగేటువంటి వారంగా మనము ఉండవలసి ఉన్నది. తరువాత, అన్ని పరిస్థితుల్లో దేవుని మార్గమునే మనము ఎంచుకునేటువంటి వారంగా దాని ప్రకారము నడుచుకునేటువంటి వారంగా మనము ఉండవలసి ఉన్నది. కొందరు కొన్ని పరిస్థితులలో దేవుని మార్గం ప్రకారము నడుచుకునేటువంటి వారుగా ఉంటారు, కానీ పరిస్థితులు మారేటప్పటికి వారి యొక్క నిర్ణయములు సహితం మారిపోతూ ఉంటాయి. ఒక విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో దేవుని వెంబడించిన వారు అన్ని పరిస్థితులలోనూ దేవునిని అదే విధంగా వెంబడిస్తారనేటువంటి ఆ యొక్క గ్యారంటీ ఏమీ లేదు. మరి మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? అన్ని పరిస్థితులలోనూ ప్రభువునే మనము ఎన్నుకొని ఆయన మార్గములలోనే నడిచేటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నామా? అది మనము జాగ్రత్త తీసుకునవలసినటువంటి వారమే ఉన్నాము. ఆయనపై ఆధారపడేటువంటి వారంగాను ఆయనను విశ్వసించేటువంటి వారంగాను మనము అన్ని సమయములలోనూ ఉండవలసి ఉంటున్నది. భక్తి జీవితంలో మనం స్థిరంగా కొనసాగాలని అంటే క్రీస్తు ప్రభువు మనలను పవిత్రులుగా ఉండుటకు పిలచిన విధముగా బ్రతకాలి అని అంటే మనము కొన్ని విషయములలో జాగ్రత్త పడవలసి ఉన్నది. అవేంటో కొన్ని చూద్దాం. మొదటిగా, హృదయాంతరంగంలో సత్యమును కలిగి పవిత్రులుగా ఉండునట్లుగా మనం జాగ్రత్త పడవలసి ఉన్నది. హృదయాంతరంగంలో సత్యం అనేటువంటిది ఎప్పుడు లేకుండా పోతుందో నీవు పక్క దారులు పట్టేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. కపటం అనేటువంటిది నీ హృదయాంతరంగంలోనికి వచ్చినప్పుడు నీ హృదయాంతరంగంలో నీవు అనుకుంటున్నటువంటిది ఒకటి, నువ్వు మాట్లాడుతున్నటువంటిది వేరు అని నీకు తెలిసినప్పుడు, అంటే కపటంగా నీవు ప్రవర్తిస్తున్నావు అని ఆత్మ నీకు తెలియజేస్తున్నప్పుడు నీవు సరైన మార్గంలో లేవు అని గుర్తించవలసి ఉన్నది. కొంతమంది హృదయాంతరంగంలో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, బయటకు చెప్పేటువంటిది మరొకటి చెప్తూ ఉంటారు. విశ్వాసులలో సహితము పెద్దవారిలో సహితము ఇది అప్పుడప్పుడు బయటకు కనపడేటువంటిదిగా కొన్నిసార్లు ఉంటూ ఉంటుంది. వీరు ఆ విధంగా కనపడినప్పుడు చిన్నవారు నీ యొక్క నేచర్ను గురించి అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు చాలా వెనుకకు ఈడ్చివేయబడేటువంటి వారుగా ఉండగలరు. కాబట్టి హృదయాంతరంగంలో సత్యమును కలిగి పవిత్రులంగా మనము ఉండునట్లుగా ఎల్లప్పుడూ జాగ్రత్త పడవలసినది. దీని నిమిత్తం మనం చేయవలసినటువంటివి ఏమిటంటే, మొదటగా ఒంటరి ప్రార్థన అనేటువంటిది. ఒంటరి ప్రార్థన అనేటువంటిది ఒకటి ఉన్నదని కూడా చాలామందికి తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రార్థన అంటే ఆ యొక్క గుడికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చేసే ప్రార్థన, ఆయన రకరకాల అకేషన్స్లో ఆయన చేసేటువంటి ప్రార్థన, లేకపోతే పెద్ద విశ్వాసులు ఎవరైనా ఉన్నట్లయితే గుళ్ళో వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలు. అంతేగాని నాకు నేనుగా చేసే ప్రార్థన అనేటువంటిది ఒకటి ఉన్నదని కూడా చాలామందికి తెలియదు. ప్రార్థన ఏంటండి, నేను చేయటం ఏంటండి, పుస్తకం ఇస్తే ఏదైనా చేయగలను అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పుస్తకంలో ఉన్నటువంటి ప్రార్థన నీ హృదయాంతరంగము నుండి వచ్చేటువంటి ప్రార్థనగా ఉండకపోవచ్చును. కాబట్టి నీవు ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆత్మ నిన్ను ఆవరించినప్పుడు, ప్రభు ఆత్మ నిన్ను ఉచ్చరింప సఖ్యం కాని మూల్గులతో ప్రార్థించేటువంటి ఆ యొక్క అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు, ఆత్మచేత నియంత్రింపబడినటువంటి, ఆత్మచేత గైడ్ చేయబడేటువంటి యొక్క ప్రార్థనలోనికి నిన్ను నడిపించేటువంటి యొక్క అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు, నీకు తెలియకుండగానే నీ యొక్క ప్రార్థన అనేటువంటిది బహుభిన్నమైనటువంటిదిగా ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి ప్రార్థనగా అది ఉండగలదు. ఆ విధమైన ప్రార్థనలోనికి మనము ఎదిగేటువంటి వారమై ఉండవలసి ఉంటుంది. రెండవది, వాక్యమును ధ్యానించుట అనేటువంటిది మనము ఎన్నడూ నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. కొద్దిసేపటి క్రితమే నేను చెప్పాను కదా, కొంతమంది వాక్యమును ధ్యానించటం అంటే అది ఏదో న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిగా కొంతమందికి ఉంటూ ఉంటుంది. వాక్యం విషయంలో సైతం ఇదే విధమైనటువంటి పరిస్థితిగా వారికి ఉంటూ ఉంటుంది. ఎక్కడో బైబిల్ని ఎక్కడో తెరవటం, సాధ్యమైనంత వరకు కీర్తనల గ్రంథంలోకి తెరవటం. కీర్తనలు అంటే కాస్త చిన్నగా ఉంటాయి కదండి, ఎక్కువ సమయం దాని మీద స్పెండ్ చేయక్కర్లేదు. ఏదో కీర్తనను చదువుకోవటం, ఆ రోజుతో వాక్యం అయిపోయిందని అనుకోవటం, మనలను మనం సర్జీ చెప్పుకోవటం, వెళ్ళిపోవటం, ఈ రకమైనటువంటి బ్రతుకు నేను ఆత్మలో ముందుకు నడిపించేటువంటిదిగా ఉండదు. తర్వాత విషయము, సంఘముతో సరైనటువంటి సంబంధము నీవు కలిగి ఉండవలసి ఉన్నది. నీ బాధ్యతను నీవు నెరవేర్చవలసి ఉన్నది. ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తి ఒక సంఘములో సభ్యునిగా ఉండవలసి ఉన్నది. ఆ సంఘములో నీ యొక్క పాత్ర అనేటువంటిది ఉన్నది. నీవు పొందవలసినవి ఉన్నవి, నువ్వు ఇవ్వవలసినటువంటివి ఉన్నవి, నీ బాధ్యతలు అనేటువంటివి ఉన్నవి. వీటన్నిటినీ సరైన విధముగా నీవు తెలుసుకుని వాటిని నెరవేర్చేటువంటి వాడుగా నువ్వు ఉండవలసి ఉంటుంది. కొందరికి సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క సభ్యత్వము, అక్కడ ఉన్నటువంటి ఏదో కొంత హోదానో పొజిషనో పదవో ఏదో ఇచ్చినట్లయితే వారు బహు గొప్పగా ఫీల్ అయ్యేటువంటి వారుగా ఉంటారు. నేను డీన్రీ చైర్మన్ అండి, నేను చైర్మన్ అండి, నేను కోశాధికారినండి, నేను సెక్రటరీనండి, ఈ విధమైనటువంటి వాటితో తృప్తి చెందేటువంటి వారుగా వారు ఉన్నారే తప్ప మనుషులు ఈ దినాల్లో దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుడు తమకు ఏదని గ్రహించాడు, ఏ విషయాల్ని వారికి బాధ్యతలుగా పెట్టాడు అనేటువంటిది తెలుసుకుని వాటి విషయంలో జాగ్రత్తగా ఉండేటువంటి వారిగా అనేక మంది ఉండటం లేదు. ఇది కొరవటం వలన మనుషులు ఆత్మలో ఎదిగేటువంటి స్థితిలోనూ ఉండట్లేదు, సంఘములో వారికి వారు ప్రయోజనకరులుగాను ఉండలేకపోతున్నారు, ఇతరులకు ఇంకా ఏం ప్రయోజనకరులుగా ఉండగలరు. ఆ పరిస్థితులలోనికి సంఘములు అనేటువంటివి దిగజారిపోతున్నటువంటి దినములుగా ఈ దినములు ఉంటూ ఉన్నాయి. తరువాతది ఏంటంటే, నేర్చుకునేటువంటి స్వభావము నీవు కలిగినటువంటి వాడవే ఉండాలి. కొంతమందికి ఎవరికైనా చెప్పొచ్చు, కానీ వాళ్ళకి మాత్రం చెప్పలేము. ఎందుకనంటే వాళ్ళకున్న అహంభావం ఇంత అంత కాదు. నేను ఇంత పెద్దవాడినండి, వయసులో ఇంత పెద్దవాడినండి, నా పదవిదండి, ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి నాకు వచ్చి చెప్పేది, నువ్వేమనుకున్నావు అసలు అనేటువంటి తత్వంతో మాట్లాడేటువంటి వారిగా ఉంటారు. వాళ్ళకి ఎవరు ఏమి చెప్పలేరు, ఎందుకంటే వారు నేర్చుకునేటువంటి స్వభావము ఆ యొక్క లక్షణం అనేటువంటిది వారికి లేదు. మరి నీవును నేనును ఏ విధంగా ఉంటున్నాము, మనము నేర్చుకునేటువంటి స్వభావము కలిగినటువంటి వారమైతేనే తప్ప భక్తి జీవితంలో ముందుకు సాగేటువంటి వారంగా ఉండలేము. మీరు చిన్న బిడ్డల వంటి స్వభావము కలిగినటువంటి వారై ఉంటేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభువు చెప్పాడు. ఆ విధమైనటువంటి మనస్తత్వమును మనము కలిగి ఉండినట్లుగా మనలను మనము సిద్ధపరచుకునవలసి ఉన్నది. తరువాత, తప్పులను అంగీకరించి సరిచేసుకునేటువంటి మనస్తత్వం సహితం మనము కలిగి ఉండవలసి ఉన్నది. మానవులంగా తప్పు ఎవరమైనా చేయగలము. అది చిన్నవారని కాదు, పెద్దవారని కాదు. చిన్నవారిలో చేసేటువంటి తప్పులు వారి లెవెల్లో చేసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. పెద్దవారు సైతం చేసేటువంటి తప్పులు ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు పెద్దవారు సైతం చిన్నవారు చేయనటువంటి తప్పులను చేయవచ్చును. అది కూడా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ తప్పు మన వలన జరిగినది అని మనకు నిర్ధారణగా తెలిసినప్పుడు, మన మనసాక్షి మనకు తెలియజేసినప్పుడు, నేను తప్పు చేయలేదని బోకరించకుండా చేసినటువంటి తప్పును అంగీకరించి సరిచేసుకునేటువంటి వారంగా మనము ఉండవలసి ఉంటూ ఉన్నది. తర్వాత వేషధారణకు దూరంగా మనము ఉండవలసి ఉంటుంది. వేషధారణ అనేటువంటిది భక్తి జీవితంలో చాలామందిని పట్టి పీడించేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఈ వేషధారణ అనేటువంటిది ఉండటం వలన మనుషులు భక్తి జీవితంలో ఎదిగేటువంటి వారుగా ఉండరు. ఎందుకంటే వారు హృదయాంతరంగంలో దేవుని నుండి దూరమైపోయినటువంటి వారని వారికి తెలుసు, మాటి మాటికి జారిపోతున్నటువంటి వారని వారికి తెలుసు. పవిత్రులుగా దేవుడు ఉండటానికి వారిని పిలిచాడు అని తెలిసినప్పటికీ వారు ఆ విధంగా హృదయాంతరంగంలో ఉండలేకపోతున్నారన్న విషయం వారికి తెలుసు. కాబట్టి వాళ్ళు వేషం వేసుకుని భక్తి కలిగినటువంటి వారి వలె, పెద్దవారి వలె ఇతరులకు ఏదో సూచనలు సలహాలు చెప్తూనే వారికి వారే ప్రార్థనలో తగ్గిపోయినటువంటి వారుగాను, క్రమశిక్షణ లేనటువంటి వారుగాను, ఆత్మలో జారిపోయినటువంటి వారుగాను, వారి వలన ఆత్మ సంబంధమైనటువంటి ఫలితం ఏమీ లేదు అని వారికి తెలిసినప్పటికీ భక్తి జీవితంలో వేషం వేసుకుని నటించేటువంటి వారుగా అనేక మంది ఉంటూ ఉంటారు. ఈ నటన జీవితంతో మనము ఏ ఒక్కరిని అన్ని సమయాల్లోనూ మోసగించలేము. నీవు నటించేటువంటి వాడుగాను వేషధారణతో బ్రతికేటువంటి వాడుగా ఉన్నట్లయితే ఒక దినమందు నీవు బయటకు రావలసినది. అందరూ అందరినీ అన్ని సమయాల్లోనూ మోసగించలేరు అనేటువంటి విషయం మనకు తెలుసు కదా. కాబట్టి ఇలాంటి వారు ఎంతో మందిని నేను చూచాను, చాలా మందిని నేను గమనించాను. పెద్దలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు భక్తి జీవితంలో వేషధారణ బ్రతుకులోనికి వారి యొక్క హృదయాంతరంగములోకి జారిపోయిన తర్వాత, కొంతకాలం తర్వాత బాహాటంగానే వారి హృదయాంతరంగంలో వారు జారిపోయారనేటువంటి విషయం వెలుగులోనికి వచ్చినప్పుడు వారు చిన్నబోయినటువంటి వారై దూరమైపోయినటువంటి వారు ఎంతో మంది నాకు తెలుసు. కాబట్టి ఇదని మందు మనం ఎలా ఉంటున్నావు? భక్తి జీవితంలో సరైనటువంటి విధంగా తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారంగా ఉంటున్నామా, లేకపోతే మూర్ఖతతో మొండితనంతో ముందుకు సాగేటువంటి వారంగా ఉంటున్నామా? మనలను మనము చెక్ చేసుకునవలసి ఉన్నది. మరి ఒకటి ఏంటంటే క్రమశిక్షణను మనము కలిగి ఉండవలసి ఉన్నది. ఇది భక్తి జీవితంలోనే కాదు, ఏ విషయంలోనైనప్పటికీ క్రమశిక్షణ అనేటువంటిది లేకుండగా దేనిలోనూ నీవు ఫలభరితంగా ఉండలేవు. నీవు ఏది టేకప్ చేసినా సరే క్రమశిక్షణ అనేటువంటిది నువ్వు పాటించకుండగా ఫలభరితంగా నువ్వు బయటికి వచ్చావు అని అంటే రెండు మూడు సార్లు మనము దాన్ని మళ్ళీ అనలైజ్ చేయవలసి ఉన్నది. ఎందుకంటే క్రమశిక్షణ లేకుండగా దేనిలోనూ ఫలితం అనేటువంటిది సరైనటువంటిదిగా సాఫీగా జరగటం అనేటువంటిది ఉండదు. పాజిటివ్ రిజల్ట్తో బయటికి రావటం అనేటువంటిది ఉండదు. కాబట్టి క్రమశిక్షణ మనము అలవరుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది, భక్తి గర్వం అనేటువంటిది విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉండవలసి ఉంటుంది. మనము పెద్దవారిగా ఉన్నప్పుడు, లేకపోతే సంఘములో అనేక సంవత్సరముల నుండి కొనసాగుతున్నప్పుడు మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది, భక్తి గర్వం అనేటువంటిది హృదయాంతరములోనికి చొచ్చుకొని పోయి తిష్ట వేసుకొని కూర్చుండి అది నీకు ఏమాత్రం ప్రయోజనకరంగా అది ఉండదు. అదే సమయంలో ఇతరులకు సైతం అది ఎన్నడూ ఏ విధంగానూ ప్రయోజనకరంగా ఉండేటువంటిదిగా ఉండదు. ఇది మనం గుర్తించుకోము. కానీ నేను, నా పూర్వీకులండి, నా పూర్వీకులు ఇలాంటి క్రైస్తవులండి, మా ఫ్యామిలీ ఇలాంటిదండి, మా ఫాదర్ ఎవరో తెలుసా, మా గ్రాండ్ ఫాదర్ ఎవరో తెలుసా, మేము ఫలానా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారమండి, అసలైనటువంటి పుట్టు క్రైస్తవులమండి, ఇలాగ చెప్పుకుంటూ నువ్వు బ్రతికితే అది నీకు నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చుకునేంత వరకు బాగానే ఉంటుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో నీవు పవిత్రుడిగా నిలిచి కొనసాగేందుకు అది సాగేటువంటిదిగా ఉండదు. తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపునకు మన దృష్టి మరలకుండా జాగ్రత్త పడేటువంటి వారంగా మనము ఉండవలసి ఉన్నది. ఈ లోకంలో మనం వెళుతున్నప్పుడు మన దృష్టిని మళ్లించేటువంటివి ఎన్నో ఉన్నవి. శరీరాశలకు సంబంధించినటువంటివి, నేత్రాశలకు సంబంధించినటువంటివి, జీవపు డంబానికి సంబంధించినటువంటివి. నీవు పెద్దవాడు అయినప్పటికీ, వయసులో నీవు పెద్ద వయసుకు వచ్చినప్పటికీ శరీరాశలు ఒక్కొక్కసారి నీ మీద దాడి చేస్తూ నిన్ను లొంగ తీసుకునేటువంటివిగా అవి ఉంటూ ఉంటాయి. కాబట్టి నువ్వు అజాగ్రత్తగా ఉన్నట్లయితే, నేను పెద్దవాడిని అయిపోయాను కదండి, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చేసినాయి కదండి, 70 కూడా దాటిపోయినాయి కదండి, నేను పెద్దవాడిని అండి, కాబట్టి నాకేం పర్వాలేదండి అని అనుకున్నట్లయితే, జాగ్రత్తగా ఉన్నట్లయితే, నిన్ను క్రిందకి లాగేటువంటి ఒకే ఒక ఇన్సిడెంట్ చాలు. నీవు అప్పటి వరకు చేసినటువంటిది, నీవు అప్పటి వరకు పలికినటువంటిది, నీవు అప్పటి వరకు బోధించినటువంటిది మొత్తము కొట్టుకొని పోయేటువంటిదిగా అది ఉండగలదు. కాబట్టి జాగ్రత్త కలిగినటువంటి వాడవుగాను, భయముతోను వణకుతోను నీవు ఈ దినమందు కొనసాగేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో నిలిచి భయభక్తులతో ఇక ముందును కొనసాగేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. ఈ దినమందు మన పరిస్థితి ఎలా ఉన్నది? కొంతమంది మాటి మాటికి ఓడిపోయిన వారిగా ఉంటూ ఉంటారు. కొంతమంది అసలు భక్తి విశ్వాసం నుండి ఏనాడు తప్పిపోయి కేవలం వేషధారణలో కొనసాగుతున్నటువంటి వారుగానే వారు ఉంటూ ఉంటారు. వారి హృదయాంతరములో తెలుసు వారి సరైనటువంటి భక్తిలో లేరని. ఏదో వాక్యం విన్నప్పుడు వారికి ఏదో కొంత ఉద్రేకం వచ్చి, ఆ ఉద్రేకం చొప్పున వారు మరలా దేవునిలో సరిగా నిలిచి నిలబడాలని ఆశిస్తారు, గాని అది అంతవరకే పరిమితం అవుతుంది. మరలా గుండె నుంచి బయటకు వెళ్ళిపోగానే మళ్ళా లోకంలోనికి వెళ్ళి వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఇదంతా పక్కన పెట్టేస్తారు. మళ్ళా వారి ఆశల చొప్పుననే, కోరికల చొప్పుననే, వారి ఇచ్చల చొప్పుననే జరిగించుకునేటువంటి వారుగా మనుషులు అనేక మంది ఉంటూ ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉన్నాము? వేషధారణలో ఉంటున్నామా? మనల్ని చూసినటువంటి వారు, ఈ లోక సంబంధంలో అయినటువంటి వారు, ఈయన ప్రత్యేకమైనటువంటి వాడండి, ఈయన దేవునికి నిజముగా భయపడేటువంటి వాడండి, ఈయన ఏం చెప్తాడో దాని ప్రకారం జీవించేటువంటి వ్యక్తి అండి, ఈయన మనుషులు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఒకే మాట మీద ఉంటాడు, ఓకే జీవితాన్ని గడుపుతాడండి అని చెప్పగలిగిన స్థితిలో ఉంటున్నామా? మనలను మనం పరీక్షించుకోవలసి ఉన్నది. ఈ ఉదయ కాలమందు మనం విన్నటువంటి యొక్క వాక్యము మన హృదయములలో పనిచేయనట్లుగా నీవును నేనును చేయవలసినది ఏంటంటే, ఒంటరిగా వెళ్ళి దేవునికి నిన్ను నీవు సమర్పించుకొని మోకాళ్ళుని ప్రార్థించేటువంటి వాడుగా ఉండాలి. ఈ ప్రార్థనలో నీవు నిలకడగా ఉండవలసి ఉన్నది. ప్రార్థనలో నీవు నిలకడగా లేనప్పుడు నువ్వు తప్పిపోతావు, ఇంకా దానిలో డౌట్ ఏమక్కర్లేదు. ప్రార్థనలో నువ్వు నీలకడగా ఉండనప్పుడు మాటలతోనూ పెదవులతో చేసేటువంటి ప్రార్థనలోనికి నీ యొక్క ప్రార్థన జీవితం వచ్చేసినప్పుడు, నీ హృదయాంతరంగము నుండి నీ ప్రార్థన రావటం లేదు అని నీకు తెలిసినప్పుడు, అప్పుడే వంచి ఉన్నటువంటి ప్రమాదాల్లో నువ్వు పడిపోగలవని గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు మనలను మనం పరీక్షించుకుని దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉన్నాము, మన యొక్క పరిస్థితి అనేటువంటిది ఎలా ఉన్నది. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచినాడని చెప్తా ఉన్నాడు. అయితే నువ్వు పరిశుద్ధుడుగానే ఉంటున్నావా? అపవిత్రలో బ్రతుకుతూ పరిశుద్ధుడనని మనుషులకు భ్రమ కలిగించేటువంటి వేషధారణ బ్రతుకులో ఉంటూ ఉన్నావా? ఇది మనం పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనలను చక్కబెట్టుకునవలసినటువంటి సమయము ఆసన్నమైనది. ఆ విధంగా మనలను మనం పరీక్షించుకుని ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడవైన తండ్రి, ఈ ఉదయకాలమందు మేము విన్నటువంటి యొక్క కొద్ది వాక్యము మా యొక్క హృదయాంతరంగంలో పనిచేయనట్లుగా మాకు సహాయం చేయండి. ఈ వాక్యము మా హృదయాంతరంగంలోనికి చొచ్చి మమ్మలను నీతిపరులను గాను, మేల్కొనినటువంటి వారిని గాను చేసి అపవిత్రులముగా కాక మీరు ఆశించిన రీతిని పవిత్రులమై బ్రతుకున్నట్లుగా మమ్మలను చక్కబెట్టినట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.